ఆ తర్వాత ఇప్పుడు విభీషణుని దగ్గరికి వెళ్ళాడు బ్రహ్మదేవుడు. నీకేం కావాలంటే నాకేం వద్దండి, సాసాభవతు ధర్మిష్ట తంతు ధర్మంచే పాలయ్య, నేను ఎక్కడికి వెళ్ళినా నా మనస్సు ధర్మం మీద ఉండాలి, ధర్మాన్ని పాలించాలి, ఇంతకు మించి వేరే కోరికలు లేవు, ధర్మం నాకు చాలు అనగాని ఎంత గొప్ప కోరిక కోరేవనైనా పేరుకు నువ్వు రాక్షసుడివి, రాక్షస వంశంలో పుట్టినవాడివి, కానీ మీ అన్నలిద్దరికీ ఉన్న బుద్ధికి నీ బుద్ధికి ఏమీ సంబంధం లేదు, ఇదే నీకు నా వరం, నువ్వు పరమధర్మాత్ముడివై భాగవతోత్తముడివై తద్వారా చిరజీవి అవుతావు, మహాకీర్తి పొందుతావు అని వరం ఇచ్చాడు. ఈ విషయాలు తెలుసుకున్నారు సుమాలి మాల్యవంతుడు. వెంటనే వాళ్ళు ఒక రోజున వరాలు పొంది తండ్రి ఆశ్రమానికి తిరిగి వచ్చి ఆశ్రమంలో నివసిస్తున్న రావణ కుంభకర్ణ విభీషణుల దగ్గరికి వచ్చాడు. అందులో అందరికీ రావణాసుడి మీదే కోరిక, వాడు మనల్ని నిలబెడతాడు అనుకుని వాడి మీదే గౌరవంతో కౌగిలించుకున్నారు తాతలంతా. సుమాలికి స్వయంగా మనవడే గవరి మాతామోహుడు సుమాలి, సుమాలి కూతురు కైకసి, కైకసి కొడుకు రావణుడు. అందుకే తన మనవండి దౌహిత్రుడిని కౌగిలించుకుని, నాయన ఎన్నాళ్ళకి మాకు ఆనందం కలిగించావురా, చాలా కాలం క్రితం విష్ణువు చేతిలో చావు దెబ్బలు తిని రసాతలానికి పోయాం, మాకు రసాతలానికి వెళ్ళాక నీరసం తప్ప వీరరసం లేకుండా పోయింది, ఈ సమయంలో నీవు కఠోర తపస్సుతో దేవదానవులకి అజేయుడి అయ్యావు, మహాత్ముడి అయ్యావు, ఇక ఇప్పుడు నువ్వు మరో పని చెయ్యాలి, ఆకాశంలో దివ్య విమానంలో తిరుగుతున్న మీ అన్న కుబేరుని చూచావు కదా, వాడు లంకానగరం అనే ఒక గొప్ప నగరాన్ని పరిపాలిస్తున్నాడు, ఆ నగరం మాది, మేము కష్టపడి కట్టుకున్నాం, ఆ నగరాన్ని విడిచి విష్ణువుకి భయపడి మా తమ్ముళ్ళల్లో ఒకడిని కోల్పోయి చివరికి మేము పాతాళంలో తలదాచుకున్నాం, నువ్వు వాడిని తన్ని ఆ లంకను లాగేసుకో, మళ్ళీ మనం లంక కెడదాం అనగానే అప్పటికింకా వీడింత క్రూరుడు అవ్వలేదు, అందుకని ఏమన్నాడు, విత్తేసో గురురస్మాకం నార్హసే వక్తుమీ దృశ్యం. కుబేరుడు మా అన్నయ్య, నాకు పెద్దవాడు, పెద్దవాడు ఇంటికి పెద్దన్నగారు, తండ్రితో సమానం, అందువల్ల గురువు ఆయన, ఎవడన్నా తండ్రితో యుద్ధం చేస్తాడా, జ్యేష్ఠ భ్రాత అయిన కుబేరుడు తండ్రి వంటి వాడు గనక అతనితో యుద్ధం చేసి అతని రాజ్యం లాక్కోవడం మహాపాపం, మాకు ఆ భేదం లేదు, అన్న తమ్ముళం కలిసి ఉంటున్నాం, ఈ పిచ్చి పని నేను చెయ్యను, ఈ దుర్మార్గం నేను చెయ్యనన్నాడు. ఇంకా మారు మాట్లాడాల, ప్రస్తుతం వీడి బుద్ధిలా ఉంది, ఇప్పుడు ఏదైనా కలిగితే మనకు ప్రమాదం అనుకుని తాతగారు ఊరుకున్నారు. ఈ తాతగారితో పాటు ఈ ప్రహస్తుడు మొదలైన వాళ్ళంతా కూడా పైకి వచ్చారుగా, వాళ్ళందరూ కూడా రావణుడి వెంట చేరి కొంచెం 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 వాడి దుర్మార్గత్వాన్ని రేకెత్తిచ్చి ఒక రోజున అతన్ని చేరారు. అప్పుడు ప్రహస్తుడు ఇలా అన్నాడు, ఈ రెచ్చగొట్టినవాడంతా ప్రహస్తుడు అన్నమాట, ఓ దశగ్రీవ, నువ్వు వీరాధివీరుడి, అటువంటి నువ్వు మీ తాతగారు లంకానగరాన్ని ఆక్రమించుకోమంటే ఇది ధర్మం కాదంటావా, ఏది ధర్మం ఏది అధర్మం నీకేం తెలుసు, పూర్వం కశ్యప ప్రజాపతి భార్యల్లో దితి అదితి అని ఇద్దరు ఉండేవారు, అదితి కొడుకులు దేవతలు ఆదిత్యులు, దితి కొడుకులు దైత్యులు, ఆనాడు దితికి హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు పుట్టారు, వాళ్ళు రాక్షస సైన్యంతో దేవతలు చావుగొట్టి చెవులు మూశారు, దేవతలకి రాక్షసులకి అనాదిగా వైరం ఉన్నది, తండ్రి ఒకడే తల్లులు వేరు, కొట్టుకున్నారా లేదా, కాబట్టి అన్నదమ్ముల మధ్యలో వైరం ఇవాళ వచ్చింది కాదు, నువ్వేదో పెద్ద మా అన్నయ్య అంటున్నవాడు కూడా నీ సవతి సోదరుడే తప్ప నీ సొంత తల్లి బిడ్డ కాదు, సర్వసమర్థులు ఇలా పలక్కూడదు, సురాసురై ఆచరితం తత్కురుష్వ వచో మమ, పూర్వం దేవదానవులు చేసిన పని నువ్వు చెయ్యి, దేవతలు రాక్షసులు పూర్వం నుంచి కొట్టుకుంటున్నారు, నువ్వు అలా చెయ్యి, మనం అందరం కలిసి మళ్ళీ పాత సంప్రదాయాన్ని నెలకొల్పుదాం. ఏమిటా పాత సంప్రదాయం, అన్నదమ్ములు కొట్టుకోవడం, అది గొప్ప సంప్రదాయం, సవతి సోదరులు కొట్టుకోవడం ధర్మం కూడా, రావణ లంకానగరాన్ని ఆక్రమించుకోకపోతే నువ్వు అసమర్థుడివి, మీ అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకొని వాడి అవుతావు అనగా ఇప్పటికి వాడికి వెలిగింది, సంతోషంతో పొంగిపోయాడు. తాతగారు చెప్పినప్పటికీ కొంచెం ధర్మం ఉంది, కారణం తెలుసునండి, వరములు పొందిన కొంతకాలం వరకు బ్రహ్మదేవుడి దర్శనం అనేది ఒకటి ఉంది అతని దగ్గర, బ్రహ్మదేవుడి దర్శనం వల్ల వచ్చిన పుణ్యం ఒక ఏడాది పాటు అతనిలో ఉండడం వల్ల ఒక ఏడాది కొంచెం ధర్మబద్ధంగా ఉన్నట్ట. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, మహాత్ముల దర్శనం వల్ల ఒక సంవత్సర కాలం మనం ధర్మాత్ములు అవుతాం, అదే నిరంతరం మహాత్ముల్ని దర్శనం చేస్తే ఎప్పుడు ధర్మాత్ములు అవుతాం. పాపాత్ముల్ని దర్శనం చేస్తే పాడైపోతాం. అందుకని వీలున్నంత వరకు ఇలా గుడిలోకి వచ్చి పురాణం వింటే మహాత్ముల దర్శనం, సత్సాంగత్యం, దైవ దర్శనం వల్ల మన మనస్సు అధర్మం నుంచి ధర్మం కేసి మరలుతుంది. అందుకని ఈ సత్సాంగత్యాలు ఏర్పాటు చేశారు. పగలంతా ఉద్యోగం చేసుకో పర్వాలా, ఇదే బాగుందనుకున్నాడు. వెంటనే ప్రహస్తుడు లాంటి దుర్మార్గుడు వల్లో పడ్డాడు. సైన్యాన్ని వెంట పెట్టుకుని ముందుగా ఒక దూతని పంపాడు కుబేరుడి దగ్గరికి. లంకానగరం వాది మాకు ఇస్తావా పారిపోతావా అనగానే పాపం వెంటనే కుబేరుడు, నాయన నాన్నగారు ఈ ఆస్తి పంచుకోమని లేదు, అయినప్పటికీ నువ్వు నా తమ్ముడివి, నువ్వు నా లంకకు వచ్చి నీ సైనికులతో హాయిగా నివసించు, నా భోగాలన్నీ నువ్వు అనుభవించు అని దూతతో కబురు పెట్టాడు. ఎంతో మంచిగా నాతో పాటు అనుభవించు, నన్ను మాత్రం ఎడబట్టికంటే నన్ను కూడా ఉండని అన్నాడు. అని వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నాన్న విశ్రవ బ్రహ్మ, ఇలా తమ్ముడు నా మీదకి దండయాత్రకు వస్తానంటున్నాడు అనగానే, నాయన ఏం చెప్పనరా, ఆ దుర్మార్గుడు ఈ విషయం నా దగ్గరే చెప్పాడు, తప్పు, ఇది మహాపాపం అన్నాను. అలా చేస్తే నువ్వు నాశనం అయిపోతావు అని శపించేశాను నేను. నువ్వు ఈ పని చేస్తే ఒక మహాపురుషుడి చేతిలో చస్తావని శపించేటండి, అది కూడా చెప్పాడు ఆయన. నవేత్తి మమ శాపాచ్య ప్రకృతి దారుణాంగత, నేను శపించగానే ఇంకా రెచ్చిపోయాడు. నాన్న నీకు పక్షపాతం అని నన్ను పక్కకు గెంటి నా మాట వినడంలా, ఇప్పుడు ఇంకా నేను ఏదైనా చెప్తే ఉన్న పొరుగు కూడా పోతుంది. ఎందుకు వచ్చింది తండ్రి మాట వినడప్పుడు ఇంకా పిల్లల తోలికి తండ్రి వెళ్ళలేడు. ఆ దుర్మార్గుడితో నువ్వు పడలేవు, అయితే యుద్ధం చెయ్యి, లేదా యుద్ధం మానేసి ప్రస్తుతం నువ్వు ఆ నగరం విడిచిపెట్టి వెళ్ళడం ధర్మం. ఎందుకో తెలిసిన, వాడు బ్రహ్మవరాలు పొందాడు, ఇప్పుడు వాడు వరగర్వితుడు, తేజస్శాలి, వాడిని చంపడం కష్టం అనగానే వెంటనే ఏం చేశాడు ఆయన, రావణ నాన్నగారు కూడా మంచి సలహా ఇచ్చారు, ఈ లంకానగరం విడిచిపెట్టి నేను ఇంకో చోటకి పోతున్నాను, లంకను స్వాధీనం చేసుకో అని తన సైనికుల్ని తన సంపదని కొంత వెంట పెట్టుకుని అక్కడి నుంచి శివుడి దగ్గరికి వెళ్ళి ఆయన అనుమతితో ఉత్తరం దిక్కులో అలకాపురం నిర్మాణం చేసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు లంక అంతా ఖాళీ అయిపోయింది. టీవీగా రావణాసురుడు ఈ సుమాలితో, మాల్యవంతుడితో, ప్రహస్తాదులతో, అందరితో, అకంపనాదులతో కలిసి లంకలో ప్రవేశించాడు. అద్భుతమైన లంకానగర శోభ వాడిని ఆనందపెట్టింది. శుభ్రంగా భోగాలు అనుభవించడం మొదలుపెట్టాడు. ఇదంతా ఎవరు చెబుతున్నారు, రామచంద్రుడి సింహాసనం మీద కూర్చుని ఉండగా అగస్త్యుడు చెబుతున్నాడు, అది మర్చిపోకూడదు మనం. రామచంద్ర ఇలా ఉండగా కొంతకాలానికి కాలకేయుడు అనే ఒక రాక్షసుడు కనపడ్డాడు. కాలకేయ వంశానికి చెందినవాడు, వాడి పేరు విద్యుజ్జిఫుడు. వాడిని పిలిచి, నా సోదరి స్వర్పణఖని నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నాను అన్నాడు. కాలకేయ వంశానికి చెందినటువంటి విద్యుజ్జిఫుడు అనేవాడికి స్వర్పణఖని ఇచ్చి పెళ్లి చేశాడు. చెల్లెలు పెళ్ళయ్యాక ఇక తన పెళ్లి కోసం వాడు ఆలోచిస్తూ ఉండగా ఒకనాడు ఒక వనంలో మయుడు కనపడ్డాడు. నువ్వెవరుగా అడిగాడు రావణాసురుడు. నేను మయుణ్ణి, దానవులకి శిల్పిని, హేమ అనే ఒక అప్సరస కొంతకాలం నాకు భార్య అయ్యింది, దేవతలు ఆమెను నా దగ్గర నుంచి పట్టుకుపోయారు, పట్టుకుపోయే సమయానికి నాకు ఒక కూతురు పుట్టింది, ఈమె నా కూతురు మందోదరి, పరమసుందరి అనగా నీ కూతురు నాకు ఇచ్చే అన్నట్టు ఒక సందేహం ఏముంది, నువ్వెవరుగా అడిగాడు ఆయన. పులస్త్య ప్రజాపతి మనువణ్ణి, రావణ బ్రహ్మని నేను అన్నాడు. ఓ బ్రహ్మవంచ సంజాతుడివా, నువ్వు చాలా గొప్పవాడివి, ఒక్క శాప ఒకటి మీ నాన్న నీకు పెట్టాడు, అదొక్కటి నాకు తెలుసు, కానీ వంశం గొప్పది, నువ్వు పరాక్రమవంతుడివి కనుక నువ్వు భవిష్యత్తులో దుర్మరణం పాలవుతావని తెలిసినా నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నాను అన్నట్ట. అంటే మయుడికి అన్నీ తెలిసి ఇచ్చాడు ఆ పిల్లని. ఒక్కొక్కప్పుడు అంతే, వాళ్ళిద్దరికీ రాసి పెట్టుంది, ఎవడాపగలండి అది. అందువల్లే ఈమెను భార్యగా స్వీకరించు అన్నాడు రావణాసురుడు. అగ్నిసాక్షిగా మయుడి కూతురు మందోదరిని పెళ్లి చేసుకున్నాడు. పాణిగ్రహణం అయిన తర్వాత ఒక శక్తి అనే ఆయుధం ఉన్నది మయుడి దగ్గర, తన తపశ్శక్తితో సృష్టించుకున్న శక్తి అది. ఆ శక్తిని రావణునికి ఇచ్చి, ఇది అమోఘమైనది, ఎవరి మీదైనా వేస్తే వాడిని చంపుతుంది లేదా స్పృహ కోల్పోయేలా చేస్తుంది, తీసుకోనట్ట. ఆ శక్తినే రావణాసురుడు లక్ష్మణుడి మీద వేస్తే లక్ష్మణుడు పడిపోతే సంజీవన పర్వతం తేవలసి వచ్చింది ఆంజనేయుడు. అంత గొప్ప శక్తి మయుడిచ్చాడనమాట. ఆ శక్తిని ఇచ్చేశాడు కట్నంగా. అల్లుడికి పూర్వం కొంత కట్నం అప్పుడప్పుడు ఇచ్చేవారనమాట, కాకపోతే రావణాసుడికి శక్తిని కట్నంగా ఇచ్చాడు తన కూతురుతో పాటు. తెలుసు కదా రామచంద్ర, పరేణ తపసా లబ్ధాం జగ్రీవాన్ లక్ష్మణం యయ, ఆ మయుడిచ్చిన శక్తిని లక్ష్మణుని మీద ప్రయోగించి పడగొట్టాడు. ఇప్పటికీ నీకు ఆ శక్తి ఎంత గొప్పదో తెలిసే ఉంటుంది. ఆ తర్వాత రావణాసురుడు తను పెళ్లి చేసుకున్నాక వజ్రజ్వాల అనే ఆవిడ్ని తన తమ్ముడు కుంభకర్ణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. కుంభకర్ణుడి పెద్ద భార్య పేరు వజ్రజ్వాల. వైరోచనస్య దౌహిత్రి, బలిచక్రవర్తి మనుమరాలట ఆవిడ. బలిచక్రవర్తికి 100 మంది కొడుకులు. ఆ 100 మంది కొడుకుల్లో పెద్దవాడు బాణాసురుడు. ఆ బాణాసురుడు కూతురే ఉష. ఉషే కృష్ణుడి మనుమడైన అనిరుద్ధుడిని పెళ్లి చేసుకున్నది. ఈ బలిచక్రవర్తి 100 మంది కొడుకుల్లో ఆఖరి వాడు ఒకడున్నాడు. వాడికి ఒక్కతే కూతురు. ఆ కూతురు వజ్రజ్వాల. ఈ వజ్రజ్వాల కుంభకర్ణుడి భార్య అయిందిట. బలిచక్రవర్తి లాంటి మంచివాడికి కుంభకర్ణుడు లాంటి సంతానం కూడా ఉన్నారు కర్మ. ఏం బాణాసురుడు మాట్లాడటండి, వాడు ఎటువంటి వాడండి బాబు? బాణాసురుడి చేతిలో చావు దెబ్బలు తిన్నాడు రావణాసురుడే. అటువంటి బాణాసురుడి తమ్ముడి కూతురు అన్నమాట వజ్రజ్వాల. ఆవిడైతేనే కుంభకర్ణుడిని భరించగలదు. ఆవిడ కూడా కొంచెం కుంభకర్ణుడికి తగినటువంటి భార్య. అందుకని రావణుడు బాగా ఆలోచించి మా కుంభకర్ణుడు పట్టుకుంటే పచ్చడైపోయి ఆవిడ కాకుండా ఇలాంటిదైతే వీణే పచ్చడి చేస్తుందని భావించి ఈ పరమ పవిత్రురాలైన వజ్రజ్వాలనిచ్చి పెళ్లి చేశాడు. ఆ తర్వాత గంధర్వరాజు ఒక ఆయన ఉన్నాడు, శైలూషుడు ఆయన పేరు. ఆయన కూతురు శరమ. గంధర్వరాజు రాక్షస వంశానికి చెందినప్పటికీ విభీషణుడు పరమధర్మాత్ముడు, ఇతనికి నా కూతుర్నిస్తే నా వంశం తరిస్తుందనుకుని ధర్మజ్ఞురాలు ఉత్తమురాలు అయిన శరమ అనే ఆవిడ్ని విభీషణుడికిచ్చి పెళ్లి చేశాడు. ఆవిడ ఎంత గొప్పదో తెలుసునండి. ఈ గంధర్వరాజు మానస సరోవరంలో తపస్సు చేస్తున్నప్పుడు ఈ శరమ పుట్టిందిట. ఆవిడ పుట్టినప్పుడు ఉయ్యాల తొట్టులో వేశారు. అక్కడ ఓ చెట్టుకి ఉయ్యాల తొట్టి వేళ్లాడదీసి, ఏముందండి ఉయ్యాల చిన్నపిల్లలకి వేయాలంటే దానికంత కష్టపడాలి, ఓ చీర పట్టుకుపోతే ఏ చెట్టు కొంపకో, రైల్లో అయితే రైల్లో బెర్తలకో తగిలించేస్తారు, రైల్లో బెర్తలకు వలే తగిలించేస్తారు, ఇటో బెర్తకి గుడ్డ కట్టేయడం, మధ్యలో పిల్లలు ఊపేయడం. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఉయ్యాల వేయడానికి పెద్ద కష్టపడక్కర్లా. కొండ మీద ఓ చెట్టు ఉంది, చెట్టుకి ఓ చీరగుడ్డ తగిలించారు, అందులో ఈ అమ్మాయిని పడుకోబెట్టారట ఈ శైలూషుడు అనే గంధర్వరాజు. ఆ పాపకి 3 నెలల పాపం. ఇంతలో అది వర్షాకాలం, మానసరోవరం పొంగిపోయింది. ఆ సరస్సు పెద్ద శబ్దంతో ఈ పిల్లకేసి ప్రవహిస్తూ ఉంటే, ఏయ్ సరహ మా సరస్స ప్రవహించొద్దు, మా అమ్మాయిని భయపెట్టద్దు అన్నాడు గంధర్వుడు. అనగానే గంధర్వుడి యొక్క మహిమ వల్ల పిల్ల మీద కంటూ వస్తున్న సరస్సు వెనక్కి తిరిగి మెల్లగా అటువే పడిపోయింది. సరహ అంటే సరస్స, మా వద్దు అంటే ఆవిడ పేరు సరహ మా అయ్యింది. అదే సరోమ అంటారన్నమాట. ఎప్పుడు కూడా విసర్గ తర్వాత అక్షరాలు కొన్నింటి వల్ల వర్గము యొక్క తృతీయ చతుర్థ పంచమాక్షరముల వల్ల ఓ అవుతుందన్నమాట. సరహ అన్న తర్వాత మళ్ళీ చెప్తున్నాను, వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరములు అనగా ఏమిటి? క ఖ గ ఘ ఇణ్య, అవునా? అదొక వర్గం, కవర్గ. ఆ తర్వాత చాచాజాచ ఇణి, అది చవర్గ. టాఠా డాఠాణ, అది టవర్గ. తత్థ దధన, అది తవర్గ. పప్ప బభమ, ఇది పవర్గ. ఇందులో తృతీయ చతుర్థ పంచమాక్షరాలు అంటే ఏమిటనమాట? కాక్కాలు 1, 2, గాఘాలు 3, 4, ఇణ్య 5. అది ఈ విసర్గ పక్కన గా వస్తే సరహా గా సరోగ అవుతుందన్నమాట. అలాగే పాప బాబాల్లో బా బా మా అనే 3, 3, 4, 5 అక్షరాలు. కాబట్టి ఈ విసర్గ పక్కన మా వచ్చింది 5 అక్షరం కనుక సరహామా సరోమా, అది విసర్గ సంధి. అదే మొదటి అక్షరాలు 2 ఉంటే విసర్గ అలాగే ఉండిపోతుంది. చ అయితే దాని విధానం సరస్ చంద్రిక సరస్ అలాగ మారిపోతున్నాడు. సరహ చంద్రిక సరస్ చంద్రిక, సరహ చాతుర్యం సరస్ చాతుర్యం. అదే సా శా అయితే ద్విత్వం అయిపోతాయి. అందుకే తపహ శక్తి తపశక్తి, తపోశక్తి అనకూడదు. ఈ వ్యాకరణం అంతా ఇప్పుడు పూర్తిగా చెప్పలేం కానీ ప్రస్తుతానికి సరహమా సరోమా. పాపం పలకలేక చిన్నప్పుడు అక్కడున్న రాక్షస స్త్రీలు కొంతమంది యక్షుడు గంధర్వులు సరహమా సరోమా అనలేక శరమా శరమ అన్నారట. ఆవిడ పేరు శరమ అయిపోయింది. ఎలా మారిపోతాయండి పేర్లు? చక్కగా రామాంతఃపురం అనే పదం రామంతపురం అయిపోలే. రాముడు అంతఃపురం, రాముడు కొంతకాలం ఇక్కడికి కూడా వచ్చి ఆ దండకారణ్యానికి వెడుతూ వెడుతూ భద్రాద్రికేసి అక్కడ అంతఃపురం కింద గుడిసేసుకున్నట్టు ఒక రోజు సీతతో పాటు. అందుకని రామ అంతఃపురం అది. రామ అంతఃపురం కాస్త అంతఃపురం అయిపోయింది మనకి. మృత్యువుని పెట్టుకుంటాం మనం. రామాంతపురం ఏంటి? రాముడికి అంతం లేదు, మనకు అంతం లేదు. రామాంతఃపురం అని పిలవండి రేపటి నుంచి, పర్వాలేదు. అక్కడున్న కనీసం టీవీ వాళ్ళకు కూడా చెప్పండి, బాబు రామంతపూర్ అనుకుంటా రామంతపురం అనే పేరును బట్టి ఖాయం చేయడు బాబు, మీకు పుణ్యం ఉంటుందంటే వాళ్ళు అలా పలుకుతారు. అంత పవిత్ర స్థలం అది, రామాంతఃపురం అది. అందుకే రామాంతఃపురానికి దగ్గరలో ఉండడం కోసమే నేను ఉప్పల్లో ఇల్లు కట్టుకున్నాను. అంతఃపురాన్ని అలా చూడొచ్చని, ఏ జూపులి హిల్సో బంజారా హిల్స్ కేసో పెడితే రామాంతఃపురం దగ్గరగా ఉండదని. జై శ్రీరామ్. ఈ శరమ ఆ విధంగా శైలూషుడి కూతురు పేరు తెచ్చుకున్నది. ఆవిడ్ని విభీషణుడు పెళ్లి చేసుకున్నాడు. తర్వాత వారి వారికి అందరికీ సంతానాలు పుట్టాయి. అందులో రామచంద్ర రావణునికి మందోదరి వల్ల ఒక కొడుకు పుట్టాడు. వాడు పుట్టగానే మేఘ నాదం అజీజనత్, మేఘాలు గర్జించాయి. వాడు కూడా అరిస్తే మేఘాలు అరిచినట్టుగా ఉండేదట. నాదము అంటే తెలుసుగా శబ్దం, మేఘముల వలె గర్జిస్తాడు. వాడు పుట్టినప్పుడు మేఘములు గర్జించాయి. ఈ రెండు కారణముల చేత మేఘ నాదుడు. వత్తకూడదండి అవి, చాలామంది మేఘ నాదుడు అనుకుంటున్నారు. తర్వాత మేఘాల్లో ఉండి కూడా తపస్సు చేయడం వల్ల బహుశా మనకు ఆ భ్రమ కలిగి ఉండొచ్చు కొంత, కానీ ప్రారంభంలో మేఘ నాదుడు. వాడికి తర్వాత ఇంద్రజిత్ అనే పేరు వచ్చింది. అసలు పేరు ఇంద్రజిత్తు కాదు, మేఘనాదుడు. వాడు మహావీరుడు, తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తూ బతికాడు. ఇలా ఉండగా ఒకనాడు కుంభకర్ణుడు వచ్చాడు. అన్నయ్య అన్నయ్య, బ్రహ్మగారు ఇచ్చిన వరం వల్ల నాకు నిద్ర ఒకటే పట్టి పీడిస్తోంది. పురాణంలో కూర్చుంటే నిద్ర, ఆ స్థానంలో కూర్చుంటే నిద్ర, కింద కూర్చుంటే నిద్ర, పైన కూర్చుంటే నిద్ర, కూర్చుంటే ఒకటే నిద్ర. భలే వస్తుందండి కొంతమందికి నిద్ర, మాయిదారి నిద్ర. ఆ నిద్ర తట్టుకోలేకపోతున్నాను, నాకు ఒక మంచి భవనం కట్టించి ఇస్తే అందులో హాయిగా గాఢంగా నిద్రపోతానన్నట్ట. వెంటనే రావణుడు మంచి శిల్పుల్ని పిలిపించి ఒక యోజనం వెడల్పు, అంటే 8 మైళ్ళు వెడల్పు, 2 యోజనాల పొడవు ఉన్న ఒక మహాభవనం, అంటే అంత హాలే ఇక మళ్ళీ గదులుంటే వాడు తట్టుకోలేడు. అందుకని మొత్తం పిల్లర్స్ అటు ఇటు వేయించేసి చివరి చివరి దాకా ఒక పెద్ద హాలు ఏర్పాటు చేయించాడు. అందులో సకల సుఖాలు ఏర్పాటు చేశాడు. పెద్ద విశాలమైనటువంటి ఒక పరుపు కూడా మంచంతో పాటు ఏర్పాటు చేశాడు. ఆ మంచమునకు అడుగడుక్కి ఒక కోడి చొప్పున ఇటు పొడుగు వేసి పారేశారు అన్ని కోళ్ళే కింద. లేకపోతే వీడు పడుకుంటే కోడి పచ్చడైపోయినట్టు అయిపోతుంది ఆ మంచం. అందుకని ఎన్నో కోళ్ళు అడుగున మంచం కోళ్ళు ఏర్పాటు చేసి వాడి కోసం తయారు చేశాడు. ఒక స్పెషల్ మంచం అన్నమాట అది. దాంట్లో పడుకుని మొదట్లో అయితే 1000 ఏళ్ళు నిద్రపోయాట. ఇంకా 1000 ఇయర్స్ ఇక ఒకటే నిద్ర. వీడికి నాకు పెళ్ళెందుకు అయిందా అని వజ్రజ్వాలు ఏడ్చేది మొదట్లో. నువ్వక్కడా నేనిక్కడా, ఇంక కలిసేదెక్కడో, నువ్వక్కడా నేనిక్కడా అని పాప వాడు చాలా బాధపడేది. ఈ నిద్రతో బాధపడేటటువంటి వాళ్ళకి వివాహం అయితే భార్యలకు ఎన్ని ఇబ్బందులు ఉంటాయో కొంచెం అప్పుడప్పుడు తెలుస్తూ ఉంటాయి మనకి. కాబట్టి ఓవర్గా నిద్రపోకండి అని మనకు సందేశం ఇచ్చాడు వివాహితులు. పెళ్లి కాకుండా ఉన్న సన్యాసులు అయితే పర్వాలేదు అనుకోండి, వాళ్ళు ఎప్పుడు నిద్రపోయినా అసలు వాళ్ళు నిద్రపోరు. ఇక ఆ తర్వాత కుంభకర్ణుడు దేవతల్ని మునుల్ని ఒకళ్ళని అందరినీ ఏడిపించడం మొదలుపెట్టాడు. ప్రపంచాన్ని అట్టుడికింపజేసేసాడు. ఇది కుబేరుడికి తెలిసింది. ఒకరోజున కుబేరుడు ఒక దూతని పిలిచి, ఒరే దూత, మా సోదరుడి దగ్గరికి వెళ్ళి నా సందేశం వినిపించన్నాడు. ఆ దూత ముందు విభీషణుడి దగ్గరికి వచ్చాడు. విభీషణుడు కుబేరుడి దూత కనుక కుబేరుణ్ణి గౌరవించినట్టు గౌరవించి 2 రోజులు అట్టే పెట్టుకుని భోజనం పెట్టి ఆ తర్వాత స్వయంగా తానే దగ్గరుండి రావణుని దగ్గరికి తీసుకెళ్ళాడు. రావణుని దగ్గరికి వెళ్ళిన ఈ కుబేరుడి దూత వినయంగా నమస్కరించి జై రావణ అని, అంటే అప్పటికి రావణుడి పేరు లేదన్నగా ఇంకా తర్వాత వస్తుంది రావణ శబ్దం, జయ దశగ్రీవ అని పొగిడి, నువ్వెంతో గొప్పవాడివి మా రాజు, నీ సోదరుడు నీకు పితృ సమానుడు కుబేరుడు నీకు సందేశం పంపాడు విను. ఈ మధ్యన కుబేరుడు 1000 సంవత్సరములు తపస్సుకు వెళ్ళాడు. ఆ తపస్సు ఏం జరిగిందో చెబుతా విను. కుబేరుడు 1000 ఏళ్ల పాటుట రావణాసురుడు తపస్సు చేస్తూ వరాలు పొందిన తరువాత, దుశ్చర్యలు చేస్తున్న తర్వాత తపస్సుకు వెళ్ళాట. కాశీలో తపస్సు చేశాడు, మహాతపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చుకుని శివుడు పార్వతితో పాటు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు నేను పార్వతిని చూచాను, స్వయంగా కుబేరుడు చెప్పిన మాట, తూష్ణీం వర్ష శతాన్యష్టౌ సమాధారం మహావ్రతం పైంగళ్యం వ్యదవాప్తం హి దేవ్యారోప నిరీక్షణాత్. 1000 సంవత్సరాలు తపస్సు చేసిన కుబేరుడి తపస్సుకు మెచ్చుకుని శివుడు అమ్మవారితో పాటు దర్శనమివ్వగానే అమ్మవారిని ఇలా తీవ్రమైన దృష్టితో విచిత్రంగా చూశాడు. చూడగానే ఒక కన్ను పగిలిపోయి పెంగళ వర్ణంలోకి వచ్చేసిందిట. కు అంటే విచిత్రమైన లేక చెడ్డ దృష్టితో అమ్మని చూచి కన్ను పోగొట్టుకున్నవాడు కనుక కుబేరుడు అన్నారు ఆయన. రావణ, నిజానికి నేను అమ్మవారిని అపవిత్ర దృష్టితో చూడలేదు, నీలా కామదృష్టితో చూడలేదు. కేవలం ఏ తపస్సు చేసి ఈవిడ శివుడి శరీరంలో సగభాగంలో చేరింది, అంతటి తపస్సు నేను ఎందుకు చేయలేకపోయాను అనే గౌరవంతో చూశాను. అది కూడా తప్పే కాబట్టి ఒక కన్ను పోయింది నాకు. ఇప్పుడు నువ్వు మహాపాపాలు చేస్తున్నావు, దానివల్ల రెండు కళ్ళు పోయే ప్రమాదం వచ్చింది, కనుకే నేను నీకు సందేశం పంపాను. శివుడి చివరికి మెచ్చుకుని అమ్మవారితో వరాలిచ్చి కన్ను పింగళ వర్ణంలో ఉంటుంది కానీ దృష్టి ఉంటుందని గౌరవించి నన్ను స్నేహితుడిగా మిత్రుడిగా ప్రకటించాడు. నేను ఇవాళ శివుడికి మిత్రుడయ్యాను. అటువంటి శివమిత్రుడైన నేను తపస్సు ముగించుకుని నా నగరం అలకాపురానికి రావడంతో నీ దుశ్చేష్టల గురించి మునులు చెప్పారు, దేవతలు చెప్పారు. దానివల్ల నాకు బాధ కలిగింది. నువ్వు చేస్తున్న పని వల్ల మన తండ్రికి కళంకం ఏర్పడుతుంది. మహాత్ముడు మన తండ్రి, ఆయనకి నువ్వు అపఖ్యాతి తెచ్చిపెట్టవు. నా మాట విను, ఇప్పటికే దేవతలు మహర్షులు నిన్ను ఎలా చంపాలా అని ఆలోచన చేస్తున్నారు. వాళ్ళ ఆలోచన ఫలించిందా, నువ్వు నశించిపోతావు. అందువల్ల మంచి మార్గంలో నడుచుకో. స్త్రీలకు, దేవతలకు, మునులకు, ధర్మమునకు హాని కలిగించకు. ఇది మా రాజుగారు నీకు ఇచ్చిన సందేశం. అనగానే పళ్ళు పటపట కొరికి, ఓరి తోత, వాడెవడరా నాకు సందేశం పంపడానికి, నువ్వు ఆ సందేశం తెస్తావా అని వెంటనే వరలోంచి కత్తి దూసి ఒక్క దెబ్బకి వాడిని నరికేసి చంపేశాడు దూతని. వాడు అంత దుర్మార్గుడు చూడండి. దూతం ఖడ్గే అన్న జగ్నివాన్ కత్తితో నరికి పారేశాడు. ఈ శవాన్ని తినేయండి అని తన పక్కనున్న రాక్షసులకి ఇస్తే వాళ్ళు ఆ శవాన్ని వేడివేడి మాంసం అనుకుంటూ పీక్కు తినేసి రక్తం తాగేశారు చురుకుని. వాళ్ళకి వేడివేడి టీ కాఫీలు తాగడం మనకి ఎలాగో, రక్తం తాగడం అలాగట. రక్తం తాగడం మరీ ఇష్టం వాళ్ళకి, గడగడగడ తాగేస్తారన్నమాట. మంచి సూప్ తగినట్టే టమాటర్ సూప్ అని వస్తుంది రైల్లో, ఆ టమాటర్ సూప్ తగిలేసినట్టే ఈ మనుషుల రక్తం అంటే. ఆ తర్వాత మహాసైన్యంతో ఘోర యుద్ధానికి వెళ్ళాడు రావణుడు. మొదట్లో యక్షులు విజయం సాధించిన చివరికి రావణాసురుడు అనుచరులు చితక్కొట్టి పారేశారు వారిని. ఆ కర్ణ కుబేరుడి యొక్క అనుచరుడు మహావీరుడు మాణిభద్రుడితో రావణాసురుడి యుద్ధం జరిగింది. మాణిభద్రుడు గదతో రావణుడి చితక్కొట్టాడు. రావణుడు దెబ్బతిని కింద పడిన బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల యక్షుల చేతిలో చావులేదు కనుక చావకుండా మళ్ళీ లేచి నిలబడ్డాడు. చివరికి మణిభద్రుడికి విషయం అర్థమైపోయింది. వీడు వరగర్వితుడు, అవధ్యుడు, నా చేతిలో చావడు. ఇటువంటి వాడితో యుద్ధం చేయడం కంటే మాయమైపోవడం మంచిదనుకుని తన సైనికుల్ని వెంట పెట్టుకుని అదృశ్యమైపోయాడు. నన్ను ఓడించేశాను అనుకున్నాడు రావణాసురుడు. చిట్ట చివరిగా కుబేరుడితో యుద్ధం చేశాడు. కుబేరుడు ఘోర యుద్ధం చేశాడు. ఆ సమయంలో, ఓయి సోదర, నువ్వు ఎంత యుద్ధం చేసినా నన్నేమీ చెయ్యలేవు, మూఢుడా, నేను బ్రహ్మవరాలు పొందినవాడిరా అని పిడికిలు బిగించి బలంగా కొట్టాట కుబేరుణ్ణి. ఆ దెబ్బకి నెత్తురు కొక్కుకుని కింద పడిపోయాడు. స్పృహ కోల్పోయి కుబేరుడు వెంటనే పద్మము, శంఖము మొదలైన నిధులు రూపములు ధరించి కుబేరుని ఎత్తుకుని దూరంగా పట్టుకుపోయాయి. ఇంకేముంది, పారిపోయాడు మా అన్నయ్య, ఇక విజయం నాదే అని వీడు శంఖధ్వానం చేసి చావు దెబ్బలు తిని ఒళ్ళంతా కొంచెం గాయపడినప్పటికీ అక్కడున్న పుష్పక విమానాన్ని అపహరించి అందులో ఎక్కొచ్చాడు. అప్పుడు అది చూచి మారీచుడు మొదలైన వాళ్ళంతా ఆనందపడిపోయి, ఆహా, పరమ పరాక్రమవంతుడు, శివుడికి మిత్రుడైన కుబేరుని జయించి విమానం లాక్కొచ్చావు, నీకు నువ్వే సాటి, జై దశగ్రీవారి పొగిడారు. వాళ్ళందరితో విమానమెక్కి బయలుదేరాడు. ఈ వీరులందరినీ వెంట పెట్టుకుని దర్జాగా విమానమెక్కి బయలుదేరుతూ హిమాలయ పర్వతం వైపు వచ్చాడు. అక్కడ కైలాస పర్వతం ఉన్నది, తెల్లని రెల్లుగడ్డి పెరిగింది. అక్కడ కుమారస్వామి జన్మించిన ప్రదేశంటది. శరవణభవుడు అని పేరొందిన కుమారుడు జన్మించిన స్థలం దగ్గరికి రాగానే ఈ పుష్పక విమానం టక్కున ఆగిపోయింది. ఏమే దిక్కుమాలిన విమానమా, నేను చెప్పినట్టు ముందు కదులు అన్నాడు. అది కదల్లా. అప్పుడు రాక్షసరాజు తన సైనికుల్ని పిలిచి, ఈ విమానం ఆగిపోయింది, కదలడం లేదేంటి, ఎవరన్నా ఆపేరేమో చూడండి అంటే మారీచుడు మొదలైన వాళ్ళు ఆ విమానంలోంచి దిగి ఆ విమానం చుట్టూ తిరిగి, అబ్బే, ఈ విమానాన్ని ఎవరు ఆపలేదండి, బహుశా మా అనుమానం ఇది కుబేరుడి పనేమో, ఇది కుబేరుడి విమానం, నువ్వు అపహరించావు, హాయిగా దీంట్లో ఎక్కువ ఏడాది పాటు అటు ఇటు తిరిగాం, ఇప్పుడు ఈ కైలాస పర్వతం దగ్గర ఇది కదలడం లేదు. అంటే కుబేరుడు తన విమానాన్ని కదలొద్దని శాసించాడేమో, ఇది వాడి మంత్రప్రభావమేమో అన్నారు వాళ్ళు. అథవా పుష్పకమిదం ధనదాత్ నాణ్యవాహనం ధనాధ్యక్ష వినాకృతం. ఇది కుబేరుడిది తప్ప మరొకరిది కాదని నీకు తెలుసు, మాకు తెలుసు. నువ్వు అపహరించావు, అపహరించిన ఈ విమానం ధనాధ్యక్షుడైన కుబేరుడి ఆజ్ఞ వల్ల ప్రస్తుతం కదలడం లేదేమో అని మేము శంకిస్తున్నాం అనగానే మారీచుడి ఈ పలుకులు విన్నాడు రావణుడు. అది అసంభవం, ఒకసారి ఈ విమానం నా చేతిలో పడ్డాక కుబేరుడి ఆజ్ఞ ఇది వినదు, దీనికి ఇంకేదో కారణం ఉంది, ఎవరో మహాప్రయోగంతో దీన్ని ఆపారు, వాళ్ళ అంతం చూడాలి అంటూ ఉండగానే ఆ సమయంలో అక్కడికి నందీశ్వరుడు వారు వచ్చారు. కరాళ, సాధారణంగా నందీశ్వరుడు చాలా అందంగా ఉంటాడు, కావాలని రావణాసురుడిని బెదిరించడానికి వికృతాకారంతో ఉన్నట్ట కృష్ణ పింగళ, నలుపు పింగళ వర్ణములతో ఉన్న రంగుతో వచ్చాడు నందీశ్వరుడు. తెల్లగా అందంగా ఉండే ఆయన ఇప్పుడు ఇటు నలుపు గోరోచన వర్ణములు కలబోసిన రంగులో ఉన్నాడు. కొంచెం పొట్టిగా వికృతంగా ఈ చేతులు కొరచగా పెట్టుకుని దృఢమైన శరీరంతో కొమ్ములతో బోడిదలతో కనబడ్డాడు. ఇవన్నీ నందీశ్వరుడి లీలలే. ఇలా వికృత రూపంలో కనబడితే వీడు రెచ్చిపోయి పిచ్చివాగుడు వాగుతాడు, వాగితేనే శపించవచ్చు, శపిస్తే వాడు చస్తాడు. అనవసరంగా శపించకూడదు కదా ఎవరిని, అందుకని అది ఈశ్వర లీలతో ఈ వికృతాకారంతో ఆయన అక్కడికి వచ్చి, ఓరి రాక్షసేంద్ర, ఇక్కడ నీ ఆటలు చల్లవు, ఈ విమానం నువ్వెంత గింజుకున్నా కదలదు, నిస నివర్తస్వ దశగ్రీవ శైలే క్రీడతి శంకర సుపర్ణ నాగయక్షాణాం దేవగంధర్వ రక్షసాం. ఓయి దశగ్రీవ, ప్రస్తుతం ఈ పర్వతం మీద శివుడు పార్వతీ సమేతముగా క్రీడిస్తున్నాడు, తాండవ నృత్యం చేస్తున్నాడు, కాబట్టి ఇక్కడికి రాకు, పక్కకి వెళ్ళిపో, లేదా విమానం దిగి నడిచి ఆ పక్కన ఎక్కడన్నా కూర్చుని శివుడి కోసం తలుచుకుని జపం చేస్తే ఆయన వచ్చి దర్శనమిస్తాడు. సుపర్ణ నాగయక్ష దేవగంధర్వాది జాతుల వారు కూడా ఈ ప్రాంతంలో విమానాల మీద ఎగరు, ఎగిరితే ఆ విమానం ఏ కొండకో కొట్టుకు చూస్తుంది. పిచ్చి వేషాలు వేయక, తిక్క వేషాలు వేయక, అహంకారం విడిచిపెట్టి పో, దుర్బుద్ధి, వెనక్కి వెళ్ళకపోతే తగిన శిక్ష అనుభవిస్తావు, నీకు నాశనం తప్పదనగానే పళ్ళు పటపట కొరికి ఎవడా శంకరుడు అన్నట్టువాడు. ఎవరు శంకరుడు? కోయం శంకర, ఎవడండి శంకరుడు అంటే? శంకరుడు అంటే శంకిస్తాననుకుంటున్నావా, నిశ్శబ్దంగా వెనక్కి వెళ్ళిపో అన్నాడు. అది చూచి నందీశ్వరుడు, నీ విమానం కదిలేలా చేసుకుంటే అప్పుడు నువ్వు తెలుస్తుంది నువ్వు ఎంత గొప్పవాడు, నీ విమానమే నీ వాటమెందో, ఇక నీకు మానమేమిటి, మర్యాద ఏమిటి, శంకరుడు అంటే ఏమిటో తెలియకుండానే శంకరుడి వల్ల ఒకప్పుడు వరాలు పొందేవాడు మూర్ఖుడా, వెనక్కి వెళ్ళన్నాడు. అనగానే అప్పుడు నందీశ్వరుడికి శగాదిగా చూసి, ఈ పొట్టి చేతులు ఏమిటి, ఆ బోడి గుండె ఏమిటి, నెత్తి మీద టిక్కు టిక్కని ఎగురుతున్న కొమ్ములు ఏమిటి, ఆ నల్లని పింగళ వర్ణమేమిటి, ఆ దంతాలేమిటి, ఓరి వికృతాకారుడా, ఈ వికృతాకారుడవైన నువ్వా నన్ను అధిక్షేపించేది, హే అని వికటాట్టహాసం చేసి వేళాకోళం చేసి నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. నందీశ్వరుడు ఆగ్రహోదగ్రుడైపోయాడు. తం క్రుద్ధో భగవాన్ నందీ శంకరస్య అపరాతనుహు, ఈ మాట వినండి, శంకరస్య అపరాతనుహు, శివుడే మరొక రూపంలో నందీశ్వరుడు రూపంలో ఉన్నాడు, అంటే శివుడికి నందికి తేడా లేదు. అందువల్లే ఈశ్వర శబ్దం ఈయనకు కూడా ఉంది, నందీశ్వరుడు విడి అనుకోకండి, ఆయన కూడా శివుడిలో ఒక భాగం, అదొక శివావతారం, అందుకే శివుడికి మరొక రూపమైన నందీశ్వరుడికి ఆగ్రహం కలిగింది. మూఢుడా, ఈయన రూపాన్ని చూచి వేళాకోళం చేసి వికటాట్టహాసం చేసి నవ్వావు, ఇదే నీకు నా శాపం, నా రూపము వంటి రూపము కలిగిన వానరులు నరులు ఎలుగుబంట్లు నీ లంకానగరాన్ని నాశనం చేస్తాయి, నా రూపం వంటి రూపం కలిగిన కోతులు వచ్చి ఒక నరుడికి సాయం చేసి నీ లంకా నగరాన్ని తగలబెడతారు, విరగొడతారు, నీ రాక్షసుల్ని చీల్చి తండాడతారు, ఆ వానరుల వల్ల సర్వనాశనం అయిపోతావు, ఆ చచ్చేటప్పుడు నన్ను గుర్తుకు తెచ్చుకో మూర్ఖుడా. ఇంకొక మాట, ఈ క్షణమే నేను నిన్ను చంపగలను, కానీ బ్రహ్మవరాన్ని గౌరవిస్తూ నిన్ను చంపట్లేదు. అయినా నిన్ను చంపడం ఎందుకు? నా శాపం వల్ల ఇప్పటికే సగం చచ్చావు, చచ్చిన వాడిని ఇంకా చంపడం ఎందుకు? చచ్చిన పావును చంపకూడదు పో అన్నాడ. అనగానే ఆకాశంలో ఉన్న దేవతలు దుందుబులు భోగించారు, పుష్పవర్షం కురిపించారు, వాళ్ళకి ఎక్కడలేని ఆనందం కలిగింది. అమ్మయ్య దిక్కుమలాడు, చస్తాడరా బాబు నందీశ్వరుడు శాపం వల్ల అనుకున్నారట. అందువల్లే ఎక్కువ పాపాలు చేసి ఇతరులను బాధ పెడితే అందరూ శాపాలు పెడతారు, శాపాలు తగులుతాయి. మన ప్రవర్తనతో మనం చచ్చే స్థితి తెచ్చుకోకూడదు మనం. అయినా వినిపించుకోకుండా వాడు రావణాసురుడు, ఏమిటి నువ్వు శపించావా, ఈ శాపం నాకు తగులుతుందా, ఇక్కడ విమానం కదలదా, కదలకపోతే పర్వతాన్ని పెకలించి అవతల పారేసి అప్పుడు వెడతాను, ఏం చేస్తాడో చూస్తాను శంకర అంటూ వెళ్ళి, ఓయి శివ, ఈరోజు ఈ రావణుని పరాక్రమం, ఈ దశగ్రీవుడి పరాక్రమం లోకం గ్రహించురుగాక అని వెంటనే విమానంలోంచి కిందకి దిగి శివుడు తాండవ నృత్యం చేస్తున్న కైలాస పర్వతం దగ్గరకు వచ్చి 20 చేతులు కింద పెట్టి 10 తలలతో తన ఒక్క ఊపు ఊపేసి ఎత్తడానికి ప్రయత్నించాడు. ఆ పర్వతాన్ని పెకలిస్తూ ఉంటే పర్వతం కంపించిపోయింది, నృత్యం చేస్తున్న పార్వతి తడబడిపోయింది. తడబడిపోవడంతో ఆవిడ బేలయ్యి, ఇదిగో ఇలాంటి దుర్మార్గులందరినీ నెత్తికెక్కించుకుని ఎవరిని పెడితే వాడిని అడ్డమైన వాడిని ఇంటికి పిలిపించుకుని చివరికి నీ కొంప మీదకు నువ్వే తెచ్చుకున్నావు అన్నట్టుగా చూసింది. పార్వతి అలా పరిహాసం చేయగానే ఆయనకు మండింది. కొంచెం భార్య అప్పుడప్పుడు తెప్పితే మంచి భర్తకైతే పౌరుషం వస్తుంది, దిక్మాల మొగుడికి ఏం చేసినా పౌరుషం లేదు అనుకోండి. వెంటనే ఈశ్వరుడు ఆగ్రహించాడు, కాలి బొటనవేలు, అది కూడా కుడికాలు కూడా కదట, కుడికాలి బొటనవేలు అయితే వాడు చచ్చిపోతాడు, అందుకని ఎడవకాలి బొటనవేలుతో కొండని అలా ఒక్క అదుపు అదిమాడు. దెబ్బకి పర్వతం భూమిలో ఇరుక్కుపోయింది, రావణాసురుడి చేతులు దాని కింద పడి పచ్చడి పచ్చడైపోయాయి, వాడి తలకాయలు పగిలిపోయాయి, వాడు పెద్ద ఏడుపు ఏడ్చాడు, అరిచాడు, భయంకరమైన నాదం చేశాడు. అలా రావణ్ చేయటం వల్ల అప్పటి నుంచి రావణుడయ్యాడు. కాబట్టి ఎవరన్నా మీరు రావణాన్ని పేరెట్టుకోవాలంటే ముందు ఏడుండాలి ఒక ఏడాది పాటు అని నేను అలా రామాయణంలో చెప్పాను. భయంకరమైన ఏడుపు అది, ఈ ఏడుపు ఏమిటి, అరుపు ఏమిటి అని అరుపులకి విద్యాధరుడు సిద్ధులు వణికిపోయి నారదుని అడిగారు. ఏడుపు ఎలా ఉందంటే వాడు వికటాట్టహాసం చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి, ఇదే దశగ్రీవుడు ఏడుపు అన్నారట వాళ్ళు. కానీ వాళ్ళకి ఆనందం కలిగింది టండోయ్, మొదట్లో ఏడుపుకి భయపడినా అమ్మయ్య ఈ దుర్మార్గుడి చేతులు పొట్లకాయలు నలిగిపోయినట్టు నలిగిపోయాయే, పావుల పడగలు పగిలిపోయినట్టుగా వీడి తలకాయలు పగిలిపోయాయే అని ఆనందపడిపోయారట. ఈ శరుడు ఏదో కొంచెం అలా నొక్కు నొక్కితే వాడు అలా అయ్యాడంటే ఆయనే ఒక లుక్ వేస్తే వాడు ఏమైపోతాడు, దిక్కుమాలిన చవచ్చు అవడు, పరమాత్ముడు కేవలం బ్రహ్మవరాలని గౌరవించి వాడిని కొంతకాలం రక్షించాడంతే. అప్పుడు రావణుడు ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరముల పాటు కింద పడిపోయి విలవిల్లాడి నలిగిపోయి ఏడ్చేసేట, బాబోయ్ 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 అన్నాడు. ఆ బాధ వర్ణనాతీతం. అప్పుడు మంత్రులు మారీచాదులు వచ్చి, మహాత్మా ఈ సమయంలో నువ్వు ఎంత ఏడ్చినా ఈ చేతులు బయటికి రావు, నీ తలకాయలు బయటికి రావు, ఈ కొండ కింద పడి ఇలా నలిగిపోవలసిందే, బ్రహ్మవరం వల్ల చావు ఉండదు కానీ ఇది ఇంకా పెద్ద చావు, నువ్వు శివభక్తుడివే కదా ఇవాళ ఎందుకు శివుడిని వ్యతిరేకించావు. శివుడు ఆశుతోషుడు అంటే వెంటనే సంతోషిస్తాడు, ఆయన్ని సంతోషపెట్టు. తోషయస్వ తోషయస్వ మహాదేవం నీలకంఠం ఉమాపతిం తం హృదే శరణం నాన్యం పశ్యామోత్ర దశానన స్తుతిభిః ప్రణతో భూత్వా తమేవ శరణం వ్రజ కృపాళుః శంకరస్తుష్టః ప్రసాదం తే విధాస్యతి. రాజా నీలకంఠుడు దేవదేవుడు, తొందరగా ప్రసన్నమయ్యేవాడు, కళ్ళకపటం లేనివాడు పార్వతీపతి, అటువంటి పార్వతీపతిని వేదమంత్రాలతో స్తుతించు, భక్తితో సంతోషపెట్టు, ఆయనని సంతోషపెట్టి శరణు అనడం తప్ప ఇప్పుడు నీకు వేరే మార్గం లేదు. దుర్మరణం పాలవడం కంటే సకలలోకేశ్వరుణ్ణి శరణు పాలడం లాభం, ఆయన దయామయుడు సంతోషిస్తాడు. ఇప్పుడున్న బ్రహ్మవరాల కంటే గొప్ప వరాలు ఇస్తాడు, దాంతో నువ్వు విజృంభించవచ్చు, అనుగ్రహించమని ఆయన వేడుకో అనగా రావణుడికి కూడా తెలుసు మొదట్లో వాడు శివభక్తుడే కనుక వెంటనే శంకరుడికి నమస్కరించాడు. సామ వేద మంత్రములతో స్తోత్రం చేశాట, సామభిర్ వివిధ స్తోత్రై అంటే సంగీత మంత్రాలతో స్తోత్రం చేశాడు. అందుకే వాడి స్తోత్రములకు సంగీత ధ్వని ఉంటుంది, అదే అప్పుడు వాడు చేసిన స్తోత్రమే జటాకటాహసం భ్రమద్భ్రమన్ నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని. అద్భుతమైన పాండిత్యం కలిగిన వాడు గనక మంచి స్వరంతో సామవేదంలో చెప్పబడిన నామములతో 1000 సంవత్సరముల పాటు స్తోత్రం చేశాడు. అంతకాలం చేతులు నలిగిపోయాడు. సంవత్సర సహస్రంతు రుతతో రక్షసోగతం ఏడుస్తూనే పరమేశ్వర రక్షించు రక్షించు అంటూ ఓ పక్కన ఏడుపు కంటూ ఓ పక్కన ప్రార్థన చేశాడు. అయినా ఆ స్తోత్రాలకి శివుడు ప్రత్యక్షం కాలేదు. అప్పుడు వాడు జాలిగా కరుణించమని ఏడ్చాడు, ప్రభు నువ్వు రక్షించకపోతే నేను ఆత్మహత్య చేసుకు తెచ్చిపోతానని ఏడ్చాట. దానిని తెలుగులో మహానుభావుడు కంకంటి పాపరాజు గారు ఒక అద్భుతమైన పద్యం రూపంలో రాశాడు, శేషపద్యంగా రాశాడు. ఉత్తర రామాయణం అండి మన అదృష్టవశాత్తు చాలామంది రాశారు, కానీ ఒక ఇద్దరు మహానుభావుల గురించి చెప్పుకోవాలి. అందులో ఒక ఆయన తిక్కన గారు. తిక్కన గారు నిర్వచన ఉత్తర రామాయణంలో పద్యాలు చదవకపోతే వారికి రోజు గడవదు. ఇక రెండో వాడు కంకంటి పాపరాజు, శ్రీవత్సగోత్ర సంజాతుడు, నేటికి 320 ఏళ్ల క్రితం అద్భుతంగా ఉత్తర రామాయణం రాశాడు. అందులో పద్యాలు లవకుశులు ఎన్ని పెట్టారు, రంగారు బంగారు చంగావులు ధరించు పద్యం, సీతారామ కళ్యాణంలో జనకొండు సుతుడుననే పద్యం, ఎంతకు పూని వచ్చి పద్యం, ఇవన్నీ ఆయనవే. ఈ సీతారామ కళ్యాణంలో పొలుపొగు బ్రహ్మవంశములు పుట్టి అది తిక్కన గారి పద్యం. ఇదేమన ఆశ్రమంబు ఇతట నీవు వసింపు లోకపావని అని లవకుశలో పెట్టిన పద్యం తిక్కన గారి నిర్వచన ఉత్తర రామాయణంలో పద్యం. ఇలా మహానుభావులు ఇద్దరికిద్దరే రాశారు. ఇప్పుడు ప్రస్తుతం కంకంటి పాపరాజు గారు ఈ సందర్భంలో రావణాసురుడు చదువుకున్న పద్యాన్ని అద్భుతంగా రాశాడు. పరమ శైవాచార పరులలో అత్యంత ప్రియుడన్న యశము కల్పించినావు, తల్లి కోరిక తీర్పదలచి వేడగా ఆత్మలింగంబు ప్రేమను సంగినావు, మునుకు వేరుడు దోచుకొనిన లంకాపురి విభవంబు మరల ఇప్పిల్చినావు, తలచుటే తడవుగా దర్శన భాగ్యంబు కలిగిల్చి నీడవై కాచినావు. స్వామీ భవదీయ దర్శనోత్సాహి నగుచుదరియా ఈ వేళ ఈ నిషేధములేల వైరవేలయ్య మరచి నానేరములను కరుణగనవయ్య కైలాసగిరి నివాస. ఒకటి అద్భుతమైన పద్యం. ఒక్కొక్క పదము రాయడంలో ఒక కవి రావణాసుడి పాత్రలో లీనమైపోయాడని గ్రహించాలన్నమాట వాళ్ళు, అందుకే మహాకవులు అన్నారన్నమాట. మహాత్మ, ఈ ప్రపంచంలో శివభక్తి కలిగిన వాళ్ళల్లో నన్ను మించిన శివభక్తుడు లేడు అని నన్ను అనుగ్రహించావు, నన్ను అగ్రగణ్యుడిని గొప్పవాణ్ణి చేశావు. ఆ తర్వాత మా అమ్మ కోసం ఆత్మలింగం అడిగితే అది ఇచ్చావు. ఆపై కుబేరుడి చేతిలో ఉన్న ఒకప్పటి మా రాక్షసుల లంకానగరం అది కుబేరుడు దోచుకున్నాడు అన్నాడు వీడిని. దానికి దోచుకోవడం అంటే ఆయన వెళ్ళి పాప తండ్రి ఆజ్ఞ మీద బాగు చేసుకున్నాడు తప్ప, కుబేరుడు దోచుకున్న లంకాపురి వైభవం తిరిగిప్పించావు, ఎప్పుడు తలిస్తే అప్పుడు దర్శనమిచ్చావు. అటువంటి నీవు ఈరోజు నీ దర్శనోత్సాహం కోసం వస్తే లోపలికి రానివ్వక నందీశ్వరుడితో ఆపి నన్ను ఇలా పచ్చడి చేస్తావా, నేను చేసింది అపరాధమే, ఆ వైరం విడిచిపెట్టి నేరములు మరిచి నన్ను కరుణించు అని ప్రార్థించాడు. వెంటనే ఈశ్వరుడు అవ్యాజ కరుణామూర్తి అన్నీ మర్చిపోతాడు, ఆయన పాతవన్నీ మర్చిపోతాడు కాబట్టి శివుడు అన్నారు. అంతేగాని ఫ్లాష్ బ్యాక్ గుర్తుపెట్టుకుని అప్పుడు ఇలా చేసావు, నా బఠారీలు ఎత్తుకుపోయావు, నన్ను తిట్టావు అనుకుంటే ఆయన శివుడు ఎందుకు అవుతాడు? ఎప్పుడో చిన్నప్పుడు ఇద్దరు కలిసి చదువుకున్నారట, అప్పుడు అన్నదమ్ములు అన్నదమ్ములో లేకపోతే స్నేహితులు కరమగాలి, ఈ స్నేహితులిద్దరు 4వ తరగతి చదువుకుంటున్నప్పుడు ఒకటి బఠానీని కూడా తినేసేట. ఇప్పుడు 80 ఏళ్ళు వచ్చాక 80 ఏళ్ల వయసులో, ఒరే 6వ తరగతి రోజుల్లో నా బఠానీలు తిన్నావురా అంటే ఎలాగా, నేను బట్టలు కొట్టినట్టు కొట్టేస్తానంటే 80 ఏళ్ళు వచ్చాక. అవన్నీ మర్చిపోవాలి, భలే ఉండేవరా బఠానీలు అలా తిన్నావు కాబట్టి బాగుంది అని మెచ్చుకోవాలి. అంతేగాని పాతవన్నీ తెలుసుకుని ఒక పొగటో క్లాసు రెండో క్లాసు మంచివి కాదు చెడ్డవి తలుచుకుంటారు మరి వాళ్ళ బాట. అప్పుడు అలా చేసావు, అప్పుడు నా పెన్సిల్ ఎత్తుకుపోయావు, పెన్సిల్ ముళ్ళు విరగొట్టావు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ పాత వాటిని తలుచుకోరా. అందుకని ఈశ్వరుడు అన్నీ మర్చిపోయి, నాయన నీ భీకరధ్వనికి లోకములు గదగదలాడాయి గనుక రావితం భయమాగతం భయంకరమైన రావణం చేశావు గనక రావణో నామ నామరా రాజన్ భవిష్యతి, నీకు ఈ రోజు నుంచి రావణుడు అని పేరు వస్తుంది. నీకేం వరాలు కావాలో కోరుకోరగా, స్వరసిద్ధ సాధ్యాదుల వల్ల వరంలా నాకు ఎలాగో వచ్చింది, దేవతలెవ్వరూ నన్ను చంపలేరు, మానవులు నాకు లెక్కే లేదు, ఇంకెటొచ్చి నాకు ఒక మహాస్త్రం కావాలి, నువ్వు నాకు ఒక గొప్ప ఆయుధం ఇయ్యి, ఆయుధంతో ఎవరిని నరికేయాలి అనగా ఆయన వెంటనే చంద్రహాసం అనే కత్తిచ్చాడు, దీనితో నువ్వు ఎవరిని అయినా చంపగలవు, ఒక్క మానవులను చులకన చేసి మాట్లాడావు గనక భవిష్యత్తులో మానవుడిని మాత్రం ఇదేమీ చేయలేవు, ఆ మానవుడి చేతిలో నువ్వు చస్తావు, ఈ కత్తితో ఎవరినైనా చేయిస్తావు అన్నాడు. ఆ కత్తితోటే పాపం జటాయు నెక్కలు నరికేసాడు వాడు, ఆ చంద్రహాసం అనే కత్తితోటి. ఈ కత్తి పూజామందిరంలో పెట్టి పూజిస్తూ ఉండు, యుద్ధానికి వెళ్ళినప్పుడే కూడా పట్టుకెళ్ళి మిగతా కాలంలో పూజించు, పూజించకపోతే ఇది నా దగ్గరికి తిరిగి వస్తుంది, నీ మరణానంతరము నా దగ్గరకు వస్తుంది, నువ్వు ఎప్పుడన్నా గౌరవించకపోయినా నా దగ్గరకు వస్తుంది అని ఆ చంద్రహాసం ఇచ్చేశాడు. ఆ తర్వాత గర్వంతో మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా నంది అన్నట్టుగా తిట్టుకుంటూ పోయాట. వాడి బుద్ధది శివుడిని పొగుడుతాడు, శివుడి పక్కన ఉన్న డ్రైవర్ని నందీశ్వరుడిని తిడతాడు. అది ఎలా కుదురుతుంది మరి, రావణాసురుడు పుష్పక మానవికి వెళ్ళిపోయాడు మొత్తం మీద. చూచావా రామచంద్ర ప్రభు కైలాస పర్వతాన్ని కూడా ఎత్తడానికి పెకలించడానికి ప్రయత్నించి భంగపడ్డాడు, అయితేనేం అప్పటి నుంచి రావణుడు అయ్యాడు. ఆ తర్వాత వాడు పుష్పక మానవికి శివుడిచ్చిన చంద్రహాసం పుచ్చుకుని రెచ్చిపోయి తిరిగాడు. ఒకనాడు ఆయన హిమాలయ పర్వత ప్రాంగణంలో చేరాడు. హిమాలయ పర్వత ప్రాంగణం దగ్గర ఒక తపోవనం కనపడింది బదరీకి దగ్గరలో. ఆ ప్రాంతంలో ఒక పరమసుందరీమణి జడలు అట్టగట్టేసినటువంటి వాటిని జటాజోటాలుగా ధరించి కృష్ణ మృగ చర్మం అంటే నల్లజింక చర్మం కట్టుకుని మహాతపస్సు చేస్తున్నది. అటువంటి సౌందర్యవతి ప్రపంచంలో మరొకరుండరు. ఆ సౌందర్యవతిని చూడగానే రావణుడు విమానం ఆపి కిందకి దిగి, శుభాంగి ఎవరో నీవు, ఇంత సుందరీమణివి, వైరాగ్యమేమిటి, తపస్సేమిటి, అప్పా ఇంత అందమైన నువ్వు జుట్టు అట్ల కట్టించుకుంటావా, ఎవరో నువ్వు, నా మనస్సు నిన్ను చూడగానే కామోన్మత్తం అయ్యిందనగానే అప్పుడు ఆవిడ చిరునవ్వు నవ్వుతూ, కుశధ్వజుడు అని ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన బృహస్పతి కుమారుడు, బృహస్పతి కొడుకు స్వయంగా బ్రహ్మర్షి, ఆయన వేదములు నిరంతరం పఠిస్తున్నాడు. ఒకనాడు వేదములు చదువుతూ ఉండగా ఆయన ఒళ్ళో అయోనిజనై నేను పుట్టాను, వేదములు చదువుతూ ఉండగా పుట్టాను గనక నన్ను వేదవతి అని పిలిచారు, నేను బ్రహ్మస్వరూపిణిని. క్రమంగా నేను పెరిగి పెద్దదాన్నయ్యాను. కుశధ్వజుడు నన్ను ఎంతో ప్రేమతో పెంచుతున్నాడు. ఇంతలో దేవతలు, యక్షులు, రాక్షసులు మొదలైన వాళ్ళు వచ్చి ఈ వేదవతి పరమ సౌందర్యవతి మాకిచ్చి పెళ్లి చేయమనగా ఆయన చిరునవ్వు నవ్వి, ఈవిడ లోకాలని పవిత్రం చేయడానికి పుట్టిన వేదస్వరూపిణి, ఎవరికి పడితే వారికిచ్చి పెళ్లి చేయను, జామాత విష్ణు కుల జామాత విష్ణు కుల సురేశ్వర, దేవతలకి కూడా అధిపతి అయిన విష్ణువు తప్ప ఈమెను పెళ్లి చేసుకునేవాడు ఎవడో లేడు, కాబట్టి నాకు అల్లుడు అంటూ వస్తే సాక్షాత్తు శాశ్వతుడైన విష్ణువే, ఇంకోడెవడు నాకు అల్లుడు కాదు అన్నాడు ఆయన. దాంతో అందరూ నవ్వుకుని వెళ్ళిపోయారు. ఇలా ఉండగా ఒకనొకప్పుడు దంభుడు అనే ఒక రాక్షసరాజు ఈ మాట విని, ఈ సుందరీమణిని నాకిచ్చి పెళ్లి చేయకుండా ఎవరో విష్ణువుకి ఇచ్చి పెళ్లి చేస్తాడా అంటూ వచ్చి రాత్రివేళ నిద్రపోతున్న మా తండ్రిని చంపాడు. ఎందుకంటే పగటిపోటైతే మా తండ్రి శపించి చంపేస్తాడు, అందుకని నిద్రట్లో ఉండగా మా తండ్రిని చంపేశాడు. అప్పుడు మా అమ్మ తండ్రితో పాటు అగ్నిలో దూకి సహగమనం చేసి వెళ్ళిపోయింది. అప్పుడు నేను ఆ మూర్ఖుణ్ణి చూపులతోటి తేజస్సుతోటి భయపెట్టి, అంటే నా చూపులకు వాడు హడిలు పారిపోయాడు అనమాట. ఆ చూపులు ఎంత తేజస్సుతో ఉన్నాయో ఆలోచించండి. ఆ కళ్ళల్లో నుంచి వస్తున్న కాంతి తట్టుకోలేక దమ్ముడు పారిపోయాట. ఆ తర్వాత నేను మా నాన్న నన్ను విష్ణువుకి ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు గనక ఆ విష్ణువు నా భర్త అయ్యేదాకా తపస్సు చేస్తానని భావించి ఇక్కడికి వచ్చి జడలు కట్టుకుని ఈ నల్ల జింక చర్మం ధరించి ఎదురుగుండా అగ్నిహోత్రం పెట్టుకుని ఆ అగ్నిహోత్రాన్ని వ్రేలుస్తూ నారాయణ స్మరణం చేస్తూ నారాయణుడే నాకు భర్త కావాలి అని కఠోర తపస్సు చేస్తున్నాను. అటువంటి నన్ను శుభాంగి, సౌందర్యవతి, తపస్సు వద్దు అని వెకిలిగా మాట్లాడి అవమానించకపో, నా తపశ్శక్తితో నేనెవరో నీకు తెలిసిందో లేదో కానీ నువ్వెవరో నాకు తెలిసింది. జానామి తపసా సర్వం త్రైలోక్యే యద్ది వర్తతే, మూడు లోకాలలో ఏ మూల ఎక్కడ ఏమి జరిగినా నా తపశ్శక్తితో నేను తెలుసుకోగలుగుతాను. నా తపశ్శక్తితో కనిపెట్టాను, నువ్వే పులస్త్య వంశీధుడివి, నీకు రావణుడిని వచ్చిన పేరు కూడా వచ్చింది. కాబట్టి ఈ కన్యని అనవసరంగా బాధ పెట్టకు అనగానే, సుందరాంగి తపశ్శక్తి కలిగి నేను ఎవరినో కనిపెట్టాక నా మనస్సు ఏమిటో తెలిసిందిగా, నా మనస్సు నీ మీద అంకితమైపోయింది. కన్యా నువ్వు గర్వితురాలివి గనక ఇలా మాట్లాడుతున్నావు. అసలు విష్ణు ఉన్నాడో లేదో ఎవరికైనా తెలుసా? అసలు విష్ణువుని ఇప్పుడు నేనే, ఎవడికి పరాక్రమం ఉంటే వాడే విష్ణువు. నాలుగు చేతులు కంటే ఎక్కువ చేతులు ఉన్నాయి, ఆయనకి నాలుగే ఉన్నాయట. ఒకవేళ ఉంటే ఆయన ఉన్నాయో లేదో అంత పూర్వం మాల్యవంతుడు సుమాలి చెప్పారు, మేము సాగు దెబ్బలు తిరిపి పారిపోయామన్నారు. అయినా వీడు మూర్ఖుడు. కొంతమంది అంతేనండి, ఎంతకాలమైనా రోజు వేదాలు వింటారా? వేదమంత్రాలు వింటూ వేదాలు ఉన్నాయో లేదో అంటాడు. ఏంటి పెచ్చాడు, ఓ హీరో ఉండేవాడు, చచ్చేదాకా వేదాలు ఉన్నాయో లేదో అనేవాడు. పెచ్చాడు కాకపోతే వేదాలు ఉన్నాయో లేకపోతే వేదమంత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వేదమంత్రాలు వింటూ వేదాలు ఉన్నాయో లేవాడు ఏంటండి, అది మూర్ఖత్వం. అలాగే ఈ రావణుడు విష్ణువు ఉన్నాడో లేదో, ఒకడు ఉంటే వాడికి నాలుగు చేతులు ఉంటాయి, నాకు 20 చేతులు, అతనికి ఎన్ని తలలో తెలియదు, నాకు 10 ఏకంగా. ఈ 10 ఫౌంటైన్ లాంటివి. కాబట్టి నన్ను పెళ్లి చేసుకో. తపశ్శక్తిలో, పౌరుషంలో, పరాక్రమంలో నన్ను మించిన వారు లేరు. నన్ను ఎదిరించి యుద్ధరంగంలో జయించేవాడు ఒక్కడు కూడా లేడనగానే ఆవిడ చీప్పు అన్నది. వెంటనే వాడు ఎడంచెత్తు వాడు జుట్టులో బుచ్చులు లాగాడు. ఆ అమ్మవారు ఏం చేసిందో తెలుసా, చెయ్యిలా కత్తి కింద ఎత్తి, ఇది అదే కరాటే ఫైటింగ్ అంటే, కుడి చెయ్యిలా ఎత్తి ఆ జుట్టుని పట్టుకొని కొట్టిందిట. వాడి చేతిలో ఉన్న జుట్టు వాడి చేతిలో ఉండిపోయింది, మిగతా జుట్టు తెగిపోయి వాడి చేతిలోకి వెళ్ళింది, తన జుట్టు కిందకి వాళ్ళాడిపోయింది. పొడువైన ఆమె జుట్టుని పట్టుకోగానే ఆ వాడి చేతిలో ఉన్న జుట్టు తన శరీరం మీద ఉండకూడదనుకుని చేత్తో నరికేసింది ఆవిడ ఒక దెబ్బకి. ఆ తర్వాత అన్నది, మూర్ఖుడా, నీవు నీ చేతితో నా జుట్టు పట్టుకుని అపవిత్రం చేశావు, అందుకే ఆ కొసలు ఇక నా దగ్గర ఉండకూడదని నీకు ఇచ్చేశాను. ఇప్పుడు చెబుతున్నాను విను, వేదస్వరూపిణిని నేను, వేద మంత్రస్వరూపిణిని నేను, తపోనిష్టలో విష్ణువు కోసం తపస్సు చేస్తున్న నన్ను అన్యాయంగా పట్టుకుని అవమానించావు, బలాత్కరించబోయావు, నా జుట్టు పట్టుకుని ఏడవబోయావు, నీకిదే నా శాపం. నీచుడా, ఇక నేను శరీరంతో ఉండను, నా శరీరం దగ్ధమైపోతుంది, నేను మరణించి క్షణకాలంలోనే మళ్ళీ పుట్టబోతున్నాను, అయోనిజనై పుడతాను, ఆ తర్వాత నీ అంతం చూస్తాను, నీ లంకలో ప్రవేశిస్తాను, నీ లంక మొత్తం నాశనం చేస్తాను. ఇలా అంటూ ఉండగానే ఆవిడ శరీరంలోంచి అగ్ని పుట్టింది, యోగాగ్ని. ఆవిడ భస్మం అయిపోయింది. చూస్తూ ఉండగా ఆ భస్మాన్ని వాడు అలా తెల్లబోయి చూస్తూ ఉండగానే అదొక ముద్ద అయిపోయింది. పునరేవ సముద్భూత పద్మే పద్మ సమప్రభ, ఏం చేద్దాం ఈ బూడిద నరుకున్నట్టు వాడు, వాడి కసొచ్చింది కానీ ఏం చేయలేడు, సుందరి బూడిద అయిపోయింది. ఇంతలో ఆ బూడిదలోంచి ఒక తామర పువ్వు పుట్టింది. ఆ తామర పువ్వులో మళ్ళీ ఒక బాలిక పుట్టింది, పద్మం వంటి రంగుతో, ఎర్ర తామర పువ్వు వంటి రంగుతో ఒక బాలిక పుట్టుకొచ్చింది. చచ్చిపోయిన ఈ స్త్రీ ఈ పద్మంలో, కమలంలో ఇలా పుట్టిందేమిటా అనుకున్నాడు ఆయన. ఈ పద్మంతో పాటు పద్మంలో ఉన్న బాలికను ఎత్తుకుని రివ్వున లంకా నగరానికి వెళ్ళిపోయాడు. ఈ బాలిక చూస్తూ ఉండగా కొండంత బరువు అయిపోయింది, ఎత్తలేకపోయాడు వాడు, చిన్న పిల్లని ఎత్తలేకపోయాడు. అతి కష్టం మీద లంకకి తీసుకెళ్ళి అబ్బా అని కింద పెట్టేశాడు. వెంటనే తన మంత్రిని ఒకడిని పిలిచాడు, మంత్రి ఎవరి బాలిక, ఈవిడ జాతకం ఏమిటని అడిగాడు. ఆ మంత్రి జ్యోతిశాస్త్రం ఎరిగినవాడు, అందుకని వాడు ఏమన్నట్ట, లక్షణజ్ఞో నిరీక్షైవ రావణం చైవమబ్రవీత్, ఆ లక్షణాలు చూసి, రావణ నీకు పుణ్యం ఉంటుంది, దీన్ని తీసుకెళ్లి సముద్రంలో పారి. ఇది లంకలో ఉందనుకో ఈ బాలిక, లంక సర్వనాశనం అయిపోతుంది. నీవు నీ లంకా నగరం సర్వనాశనం అవుతారు, మిమ్మల్ని నాశనం చేయడానికి పుట్టిన మృత్యుదేవతరా నాయన అన్నట్ట. ఎందుకో రావణుడు కూడా భయం వేసింది. ఏ తత్స్రుత్రాన్నవే రామ తాం ప్రతిక్షేప రావణ. వెంటనే రావణాసురుడు ఆవిడ తూపోయాడు అక్కడి నుంచి, అమాంతంగా సముద్రంలో పారేశాడు. హిందూ మహాసముద్రంలో, దక్షిణ సముద్రంలో, లంకాన దగ్గర ఉన్నటువంటి సముద్రంలో పారేశాడు. సముద్రంలో పడిన ఆ బాలిక అక్కడి నుంచి కొట్టుకొచ్చింది, భూమిలో ప్రవేశించింది, ఒడ్డుకొచ్చి మిథిలా నగరం దగ్గర ఉన్న పొలంలో చేరింది. ఆ తర్వాత కొంతకాలమునకు మహానుభావుడు రాజఋషి జనక మహారాజు భూమిని దున్ని యజ్ఞం చేయాలనుకున్నాడు. సంతానం కోసం యజ్ఞం చేయాలి, యజ్ఞం చేసే ముందు భూమిని దున్నాలి కనుక బంగారు నాగలతో భూమిని దున్నుతూ ఉంటే ఆ నాగలి అంచునకు ఈవిడ పద్మంతో పెట్టిలో పాటు దొరికింది. అదిగో నాగలి అంచునకి తగిలిన ఆమెయే సీత అని పిలువబడింది. నాగలి యొక్క ఆ అంచు ఉంటుందే పొడుగ్గా ఉన్న కొర్రు, దాన్ని సంస్కృతంలో సీత అంటారు. సీతకి తగలడం వల్ల సీత అయ్యింది. అదిగో ఆమెయే నీ భార్య జానకి. ఆ వేదవతి భస్మమై పద్మంలో బాలికగా పుట్టి రావణుని చేత సముద్రంలో విసరవేయబడి భూమిలో చేరి భూమి నుంచి భూపుత్రికగా అయోనిజిగా పుట్టింది. ఆ మహాత్మురాలు రావణ లంకలో ఉంటేనండి, ఇంకో చోట ఉంటేనేమండి, నిప్పు ఆవిడ. రావణుడు ముట్టుకుంటేనే చేతితోటి వెంట్రుకలు తగ్గొట్టుకుని భస్మం అయిపోయిన ఆవిడ పరపురుషుణ్ణి కన్నెత్తి చూస్తుందా. ఈమె కోపమునకు గురయ్యాడు. సీత పక్కనుండగా చెబుతున్న కథ ఇదంతా. ఈ సీత కోపానికి గురయ్యి ఆ దుర్మార్గుడు తెచ్చాడు. నిజానికి రాముడు చంపాడు అనుకున్నారు, చంపింది సీత. అమ్మవారి చూపు వల్ల తెచ్చాడు వాడు. అమ్మవారి చూపు, రాముడి తూపు. తూపు అంటే బాణం, ఆవిడ చూపు, ఇది తూపు, కలిసి వాడిని నాశనం చేసి. ఏదో కారణం ఉండాలి కదా. ఆ దేవి నీ దివ్య పరాక్రమమునకు వెచ్చుకుని నీకు భార్య అయ్యింది. ఈమె పూర్వం కృతయుగ, ఇదంతా కృతయుగ కథ. త్రేతాయుగంలో రాముడికి భార్య అయింది, కానీ ఈ రావణుడి కథ అంతా కృతయుగంది కదండి. కృతయుగం నుంచి త్రేతాయుగం దాకా వచ్చాడు దుర్మార్గుడు. కృతయుగంలో మాంధాతతో యుద్ధం చేసినవాడు కదా వాడు, అనరణ్యుడితో యుద్ధం చేశాడు, కార్తవీర్యార్జునుడితో యుద్ధం చేశాడు. దిక్మాలాడు ఎక్కువ కాలం బతుకుతారని పాపి చిరాయు అన్నట్టుగా బతికాడు అనమాట వాడు. ఇక్కడ చెప్పారు, ఏషా వేదవతి నామ పూర్వమాసీత్ కృతే యుగే త్రేతాయుగం అనుప్రాప్య వధార్థం తస్య రక్షసహాగా. పూర్వం కృతయుగంలో ఈమె వేదవతి అని ప్రసిద్ధికెక్కింది, త్రేతాయుగంలో సీతగా జానకిగా ప్రసిద్ధికెక్కింది. ఈమె రాక్షసుల్ని చంపడం కోసం, రావణుణ్ణి చంపడం కోసం పుట్టిన జగన్మాత. ఈ సీత ఆదిలక్ష్మి. నీవు ఆదిదేవుడి మహాబాహుడవైన శ్రీమన్నారాయణుడివి అని ఇంకా ఇక్కడి నుంచి మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు. ఆ తర్వాత రాక్షసరాజు మళ్ళీ భూమండలం అంతా తిరిగాడు. ఆ కాలంలో మరుత్తుడు ఒక రాజు ఉన్నాడు. మరుత్తరాజు గురించి భారతంలో అశ్వమేధ పర్వంలో చెప్పాను మీకు ఇదల్లో. ఆ తర్వాత మార్కండేయ పురాణంలో కూడా వస్తుంది. దాన్ని తెలుగులో శ్రీనాథుడు రాశాడు. అందులో రాయడైన నూనూగు వేసాల నూత్న యౌవనమున శాలివాహన సప్త శతినుడివితి చిన్నారి పొన్నారి చిరుతకు ఒకటి నాడు రచయించితి మరుత్తరాచరిత్ర. ఈ ఉపనయనమైన కొత్తలో రాశాట మరుత్తరాచరిత్ర. చాలా గొప్ప కావ్యం అది. అసలు మహాభారతంలో అశ్వమేధ పర్వం చదువుతున్నప్పుడు, ఆ పురాణం చెబుతున్నప్పుడు అందులో ఈ మరుత్తరాజు చరిత్ర అద్భుతంగా వస్తుంది. మరొకసారి యూట్యూబ్లో నేను చెప్పినటువంటి భారతం ఉంది, అశ్వమేధ పర్వం వినండి, అందులో మరుత్తరాజు చరిత్ర వినండి, చాలా గొప్పవాడు ఆయన. ఈ మరుత్తరాజు యజ్ఞం చేశాడు హిమాలయ పర్వతంలో, అంతా బంగారమేట. ఆ బంగారాన్ని సంవర్తుడు అనే ఒక ఋత్విక్కు, ఆయన కులపురోహితుడు, సంపాదించి పెట్టాడు. ఆ కథ అంతా ఇప్పుడు మీకు చెప్పలేను, భారతంలో విన్నారు. సంవర్తుడు అంటే బృహస్పతికి సొంత తమ్ముడు, చాలా గొప్పవాడు. సొంత తమ్ముడు బృహస్పతి తమ్ముడు యజ్ఞం చేయిస్తున్నాడు. ఆ యజ్ఞవాటికి దగ్గరికి వెళ్ళాడు మరుత్తుడి దగ్గరికి ఈ రావణుడు. ఏయ్ నాతో యుద్ధానికి రా అన్నాడు. దాంతో మరుత్తుడికి ఒళ్ళు మండిపోయి సోలం తీసుకుని మీద పడ్డాట. అప్పుడే రావణాసుడి పని అయిపోయేదే, మరుత్తుడు మహారాజే, మానవుడే, కానీ ఇంకా వాడికి కొంతకాలం నూకలు ఉన్నాయి భూమి మీద. నూకలు అన్నాకంటే మాంసం తినే అధికారం ఉందనుకోండి, వాడు నూకలు తినేవాడైతే ఈ కర్మ ఎందుకు? రాక్షసులు నూకలు తినే బతికేవాళ్ళు అయితే భూమి మీద నూకలు ఉన్నాయంట, కానీ ఆ దిక్కుమాలుడు నూకలు తినకుండా పేకలు కోసి మాంసం తింటాడు కాబట్టి ఇంత గొడవ వచ్చింది. ఈ మరుత్తుడు యుద్ధానికి పెడుతూ ఉంటే సంవర్తుడు ఆపి, యజ్ఞ దీక్షలో ఉన్నావు, పైగా ఇది మామూలు యజ్ఞం కాదు, మాహేశ్వరం యజ్ఞం, ఇది మహేశ్వర యజ్ఞం, ఈ యజ్ఞం మధ్యలో యుద్ధానికి వెళ్ళకూడదు, అది అనర్థం, కాబట్టి ఆ మూర్ఖుడు వదిలి అన్నట్ట. వెంటనే మరుత్తుడు, పో నేను యజ్ఞం దీక్షలో ఉన్నాను గనక నీతో యుద్ధం చేయనన్నాడు. అప్పుడు వీడేం చేశాడు, ఓడిపోయాడు, వీడికి తెలుసుండో యుద్ధం చేస్తే సస్తానని. అందుకని తెలివిగా ఏం చేశాడంటే అనవసరంగా ఎక్కువ రెచ్చగొట్టకుండా అక్కడ ఋత్విక్కులు కొందరు ఉన్నారు పాపం, మధ్యలో ఎంకిపిండి సుబ్బిచావుకు వచ్చినట్టుగా వీడు మరుత్తుడిని జయించలేక పాపం అమాయకంగా పక్కన యజ్ఞం చేసే ఋత్విక్కులు మింగేశాడ. వాళ్ళని తిని కొంత నెయ్యి పారగొట్టి యజ్ఞం కొంత పాడు చేసి వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళాక యజ్ఞగుండం యథాప్రకారంగా చేసుకుని సంవర్తుడు యజ్ఞం కొనసాగించాడు. ఇంకేముంది, నేను మరుత్తుణ్ణి జయించాను అని అహంకరించి అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వాడు యమధర్మరాజు గారి మీద యుద్ధానికి వెళ్ళాడు. యముడితో వాడు చేసిన మహాయుద్ధం, వాడికి వచ్చిన శాపాలు, ఇవన్నీ అద్భుతమైన ఘట్టాలు ఈ ఉత్తరకాండంలో. హనుమంతుడి చరిత్ర కూడా ఇందులోనే వస్తుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.